భగవద్గీత 17:26-27 సద్భావే సాధుభావే చ సదిత్యేత ప్రయోజతే ప్రశస్తి కర్మని తదా సశబ్ద పాదయతే యజ్ఞతపసి దానే చ స్థితి సదితి చోచతే కర్మచేవ తదర్థియం సదిత్యేవా విధీయతే. ట్రాన్స్లేషన్: భక్తియుత సేవ యజ్ఞానికి పరమ లక్ష్యమైన పరతత్వం సత్ అని పదం చేస్తూ సూచింపబడను. ఓ ప్రతాకుమార, దివ్యమైన పరమపురుషుని ప్రీతి కొరకు చేయబడు అన్ని యజ్ఞ తపో దాన కర్మల వలె యజ్ఞకర్త కూడా సత్ అగును. చెప్పండి, భక్తియుత సేవా యజ్ఞానికి పరమ లక్ష్యమైన పరతత్వము సత్ అని పదం చే సూచింపబడును. ఓ ప్రతాకుమార, దివ్యమైన పరమపురుషుని ప్రీత్యర్థమై చేయబడు అన్ని యజ్ఞ తపో దాన కర్మలోనే యజ్ఞకర్త కూడా సత్ అగును. సత్వమునందు చేరుట మొదలుగా జీవితాంతం వరకు మనిషి జీవిత పవిత్రత కొరకు పెక్కు శుద్ధి కర్మలు ఉపదేశింపబడినవి. విద్యుత్వాలు జీవుని చరమ మోక్షానికై అట్టి కర్తవ్యములు అవలంబింపబడును. కార్యములన్నింటి యందు ఓం తత్సత్ అనే మంత్రాన్ని ఉచ్చరింపబడునని ఇచ్చట సద్భావే సాధుభావే అనే పదాలు ఆధ్యాత్మిక స్థితిని సూచిస్తున్నవి. కృష్ణ చైతన్యంలో సత్వము, కృష్ణ చైతన్యవంతుడైన భక్తుడు సాధువు అనబడను. ఆధ్యాత్మిక విషయాలు భక్తుల సాంగత్యంలో సుస్పష్టము కాగలవని భాగవతం సతాం ప్రసంగాత్ అనే పదం ద్వారా తెలుపబడింది. సత్సాంగత్యం లేనిదే ఎవరు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందలేరు. మంత్రదీక్షను ఇచ్చినప్పుడు, బ్రాహ్మణ దీక్షను ఇచ్చినప్పుడు గురువు ఓం తత్సత్ అనే పదాలని ఉచ్చరించను. అదేవిధంగా అన్ని రకములైన యజ్ఞముల లక్ష్యం ఓం తత్సత్ భగవంతుడు. తదర్ధీయం అనే పదం కృష్ణ భగవానుకి సంబంధించిన సేవా కార్యాలని సూచించను. ప్రసాదం తయారు చేయుట, మందిరము శుభ్రముగా ఉంచుట, కృష్ణ భగవాన్ని కీర్తిని ప్రచారం చేయుట సేవలను తదర్ధీయం అనే పదం సూచించింది. కర్మలను పూర్ణము చేయుట, సమగ్రము అనర్చుట ఈ దివ్యములైన ఓం సత్ అనే పదములు పలు రీతులుగా ఉపయోగించబడుతున్నాయి. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన తలాఖయ చక్షురూ నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శాస్త్రాల్లో రకాలైనటువంటి వయస్సును బట్టి జీవితంలో మనం ఉండే అవస్థను బట్టి కాల పరిస్థితులను బట్టి మాఘమాసము, వైశాఖ మాసము, కార్తీక మాసము, పురుషోత్తమ మాసము మాసాల్లో అలాగే వేరు వేరు పండుగలు మనం ఇప్పుడు నవరాత్రులు, శివరాత్రి, గణేష్ చతుర్దశి, రకరకాల పండుగల్లో మనం వేరు వేరు ప్రకారమైనటువంటి కార్యాలు, అదే రకంగా ఇందులో ప్రారంభం నుంచి గర్భధాన సంస్కారం, ఆ తర్వాత నామకరణం అంటే పిల్లవాడిని పుట్టించడం కూడా అదేదో ఆవేశంలో పుట్టించడం, లేదా తయారవ్వకుండా సత్సంతానం కాకుండా ఇలాగా ఉన్న శాస్త్రాల్లో పెద్దానికి తయారవడం, ప్రిపరేషన్, ఏ రకంగా మనం పరీక్షల కోసం తయారవుతూ ఉంటాం, వంట తయారు చేస్తూ ఉంటాం, వివాహానికి పాటు తయారు చేస్తూ ఉంటారు కదా, అన్ని వెతికి వాళ్ళ చదివింది, వాళ్ళ హోదా అయింది, ప్రతిది ఎవరిథింగ్ అండి. కానీ మన జీవిత ధ్యేయానికి వచ్చేసరికి అసలు ధ్యేయమే లేదు మనుషులు. ఇవన్నీ శరీరానికి సంబంధించిన వీటన్నిటి గురించి ఎన్నో ప్లాన్లు చేస్తూ ఉంటాం, కానీ మన ఆత్మ గురించి మనకి బోధ కూడా లేదు, దాని గురించి తయారవడం కూడా లేదు. ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో చెప్పేది, భగవద్గీత అది నైతిక గ్రంథం కాదు, భగవద్గీత అది మనోవిజ్ఞానం కాదు, భగవద్గీతకు ఉద్దేశం ఆధ్యాత్మిక లక్ష్యం. మనం ఆధ్యాత్మిక లక్ష్యాన్ని పాటిస్తూ ఉంటే దాంతో మన నైతిక విలువలు కూడా బాగుపడతాయి, మనకి ఎంతో జ్ఞానం కలుగుతుంది, ఇవన్నీ కూడా గౌణ ఫలితాలు మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే. కానీ చాలామంది గురువులను ఆశ్రయించి భగవద్గీతని అధ్యయనం చేయని కారణంగా వాళ్ళకి జీవిత సమస్యలకి భగవద్గీత నుంచి మనం ఏం తెలుసుకోవాలా? గాంధీ గారు భగవద్గీత చదివాడు, రాధాకృష్ణ భగవద్గీత చదివాడు, వినోబాబు, చాలామంది వీళ్ళంతా భగవద్గీత చదివి వాళ్ళు సైంటిస్ట్ అయితే ఈ ప్రకృతి రహస్యాలను తెలుసుకోవడానికి భగవద్గీత ద్వారా ప్రయత్నం చేయడం, వాళ్ళ మేనేజర్ అయితే భగవద్గీతని మేనేజ్మెంట్కి ఎట్లా వాడుకోవాలా, రకరకాలుగా మనుషులు భగవద్గీత తీసుకొచ్చి దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. భగవద్గీత యొక్క ఉద్దేశం ఒక పూర్ణ ఉద్దేశం అనేటువంటిది, సమస్యల్ని మనం పూర్తిగా పరిష్కారం చేయడానికి, అది ఆధ్యాత్మిక స్థాయిలోనే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. దేశంలో ప్రస్తుతం ఎవరు ఆధ్యాత్మిక ప్రాతిపదిక ఆధారంగా సమస్యను సమూలంగా పరిష్కరించడం కాకుండా వాళ్ళు తాత్కాలిక సమస్యలకి తాత్కాలిక సమాధానం. ప్రభు బాధ ఆయన అడిగేవాడు, మనిషి ఎంతో అభివృద్ధిని సాధించినాడు, మనిషి ఎంతో పురోగతిని పొందాడు, వెనకటి కాలంలో లేనటువంటి ఎంతో పరిజ్ఞానం మనకుంది, కానీ దీనిని ఒక గొప్ప అభివృద్ధిగా ఆయన స్వీకరించలేదు. ఆయన దేశ విదేశాలన్నీ తిరిగి వీళ్ళందరూ కూడా మనిషి సాంకేతికంగా వైజ్ఞానికంగా ఎంత అభివృద్ధి చెందాడు, వాళ్ళకు ఉండేటువంటి అహంకారం వల్ల దీన్నే వాళ్ళు అభివృద్ధిని అనుకుంటాం. ఈ సాంకేతిక ఈ వైజ్ఞానిక వృద్ధి కారణంగా మనిషికి కొద్ది సౌకర్యంతో పాటు మరి ఎన్ని ఎక్కువ సమస్యలు అంటే ఇర్రివర్సిబుల్ జవాబు లేనటువంటి సమస్యలు మనిషి పడ్డాడు. చెప్పినట్టుగా మనకి ఆధ్యాత్మిక వ్యక్తుల సాంగత్యం లేనంత వరకు, అంటే ఆధ్యాత్మిక జ్ఞానం లేని వాళ్ళు 10 మంది కలుసుకుంటే వాళ్ళు అనేది అమెరికా వాళ్ళు ఇట్లా అరేంజ్ చేస్తున్నారు ఈ సిటీ లొకేషన్ని, ఈ పట్టణాల్లో జనసంఖ్య వలన కలిగేటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి వాళ్ళు స్క్రేపర్ బిల్డింగ్స్ కట్టడం లేదా ఫ్లైఓవర్ చేయడం లేదా వాళ్ళు మెట్రోలు కట్టడం, అంతే కదా ఉండేది అదే పట్టణం, కానీ కార్లు పెరుగుతున్నాయి, జనసంఖ్య పెరుగుతుంది, ఉండే స్థలం అదే అయితే ఇంకేం చేయాలి, ఇట్లా వీళ్ళు చేసేది ఫ్లైఓవర్లు పెట్టి మెట్రోలు పెట్టి ఎట్లా మనం అంటే వేగాన్ని పెంచడం, ఏదో ఉన్న స్థలం కింద ఒక రోడ్డు పైన ఒక రోడ్డు దానిపైన ఇంకో రోడ్డు పెట్టి కొంత ఈ జామ్లు తగ్గించడానికి, ట్రాఫిక్ జామ్లు తగ్గించడానికి, అదే పెద్ద అచీవ్మెంట్గా వాళ్ళు భావిస్తూ ఉంటారు. కానీ మనం చూస్తూ ఉంటాం వాళ్ళ చూద్దాం, మీరు జాగ్రత్తగా హైవేలో బండి తోలకపోతే, మీరు ఎక్సిట్ తీసుకోకపోతే మళ్ళీ ఒక 15 కిలోమీటర్లు తిరిగి రావాలండి, అంటే ఒకసారి టక్ పొరపాటు అయిందంటే. అదే రకంగా ఈ హై స్పీడ్ వల్ల మనుషులు ఆన్ ది స్పాట్ డెత్, మీరు గమనించిన నిన్న ఇద్దరు కొత్త వ్యక్తులు వచ్చారు మందిరానికి, భార్య భర్తలు ఇద్దరు వచ్చారు, ఒక అక్కడ తెల్లగా వయసు, ఎప్పుడో మనం అక్కడ బిల్డింగ్ కట్టినప్పుడు అంటే 10 ఏళ్ల క్రితం సేఫ్ అని చెప్పి ఆయన వచ్చి ఆయన జోష్లో ఉండు, జోష్లో ఉండు అంటే ఎన్ని మనం సమాంత సంపాదించవచ్చు అంత పలుకుబడి పొందొచ్చు ఏనేను ఇట్లా కాలక్షేపం పట్టించుకోవాలి. ఆయన 10 ఏళ్ల తర్వాత ఇంక దాని అవసరం కనిపించింది, 10 ఏళ్ళ నుంచి ఇట్లా పోతేనే ఉన్నాడు, ఎప్పుడు రాలేదు, ఏదో జరిగింది, దానివల్ల ఇప్పుడు ఇద్దరు పెళ్ళాన్ని తీసుకుని పనిలోకి వచ్చాను, నేను గుర్తున్నాను అసలు చూసా శాలరీ మారింది, వయసు పెరిగింది శాలరీ మారింది, కానీ ఫేస్ కట్ తెలియ చెప్పినప్పుడు చెప్పాను. తర్వాత ఆయన తన సమస్య చెప్పాడు, ఏంది మాకు 28 సంవత్సరాల కొడుకు నడుచుకుని ఆయన మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో ఒక ఆయన చనిపోయి ఆయన కూడా చనిపోయినాడు, అంటే ఇద్దరు చనిపోయాడు, చనిపోయారంటే పెద్ద ఆయన 70 ఏళ్ళ వయసు, వీళ్ళ అబ్బాయి వచ్చి హాస్పిటల్లో బతుకు పోరాడు కాపాడడానికి చూసి 2 లక్షలు ఖర్చు పెట్టి ఆయన కూడా అంటే అలా ఇన్ఫెక్షన్ ఫైట్ చేయలేక చనిపోయినాడు. భార్య ఉండేది ఈ రోజులో ఉండేది ఒక కొడుకు కూతురు లేదు, ఇద్దరు కూతురు లేదు, ఇద్దరు కొడుకులు పెళ్ళి వెళ్ళిపోయింది, కొడుకు వీళ్ళకి వయసు అయిపోతుంది కొడుకు చూసుకుంటాడు అనేటువంటి ఆశతో, కానీ ఇట్లయిపోయింది కొడుకు వచ్చిన పరిస్థితి, మళ్ళీ మేము మాకు మేము మిగిలిపోయినా సమయం ఇన్నేళ్ళు కాపురం చేసి ఇవన్నీ చేసి మళ్ళీ ఆమెకి నేను అక్కడితో ఆగదు, అది తర్వాత మళ్ళీ మీరు కూడా ఎవరి ద్వారా చూసుకోవాల్సి వస్తుంది, ఎవరి ముందు ఎవరు వెనక అంటే ఎవరి ముందు ఎవరు వెనకపోతారు అంటే అది కూడా తప్పదు. ఇవన్నీ జీవితంలో సత్యాలు, అట్టలు అంటే నేను ఎవరు మార్చలేదు. అంటే ఆయన అనేది ఏంది, మనం ఇవన్నీ అచీవ్మెంట్స్ అనుకుంటాం, ఎంతమంది ఇప్పుడు ఇంకా అది ఇప్పుడు 8 రోజులు 10 రోజులు దాటిపోయింది ఆచూకీ లేదు, అందరు బిత్తరిపోతున్నారు, అదే అంటే అసలు ఎవరికి అర్థం కావట్లేదు ఆ మిస్టరీ. ఇన్ని దేశాలు ఇన్ని రోజుల నుంచి నీళ్లలో ఆకాశంలో గాలిస్తున్నారు, ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఎందుకంటే చట్టపరంగా వాళ్ళు జవాబు ఇవ్వాల్సి ఉంటుంది, ఏమైంది తీసుకొచ్చి తలకాయలు కొట్టుకుంటున్నారు ఇప్పుడు కూడా ఏం తేడా. ఇట్లాంటివన్నీ నేను చెప్పా, నాతో పాటు ఎవరు ప్రయాణం చేస్తానండి ఆయనకి. భగవంతుడు మనం భూమి మీద బతకడానికి ఏర్పాటు చేశాడు, కనుక ఇండియాలో జరిగింది ఏంటి, జలాంతర్గాములు పెద్ద పెద్ద యాక్సిడెంట్ అయ్యి పెద్ద పెద్ద ఆఫీసర్లు పుట్టుకుని పోయేవాళ్ళు, దానిలో చనిపోయారు లోపల వాళ్ళు చేసినటువంటి. అంటే ఒకసారి సబ్మెరైన్లో సముద్రపు లోతుల్లోకి పోతారు, ఇంజిన్ పనిచేయడం ఆగిపోతే అయిపోయింది, ఎవరేం చేసుకోరు. అది ఆఫ్టర్ ఆల్ అది ఒక మెకానికల్ యంత్రం, అది ఎప్పుడైనా కూడా ఇంజన్లో లోపం రావచ్చు కదా. పాయింట్ వచ్చి ఆ మనిషి అహంకారం వల్ల మనం అది చేసాం ఇది చేసాం. మీకు తెలుసా ఒక సబ్మెరైన్ మా బ్రదరు విశాఖపట్నంలో ఆయన సబ్మెరైన్ రీసెర్చ్లోనే సైంటిస్ట్ ఆయన వచ్చాడు. ఒక జలాంతర్గామం తయారు చేయాలంటే 400 కోట్లు 500 కోట్లు, అది చిన్న పేకల మేడలో కొట్టుకుపోతుంది. అంటే ప్రకృతి విపరీతాల ముందు ఏంది అది, దానికి చిన్న డిఫెక్ట్ వచ్చిందంటే ఫినిష్, అది మన పైకి తేలబడి ఎవరేం చేస్తారు లోపల ఉండే క్రూ అంత ఫినిష్. అంటే మనిషి పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడు అంత అహంకారం వల్ల. తర్వాత సాధు సాంగత్యం లేని కారణంగా, సాధు సాంగత్యం అంటే మన యొక్క కూర్చునే అన్ని తెలుసుకోవచ్చు. మీకు ఒకసారి ఆ స్టోరీ చెప్పేగా ఒక ఇట్లా లక్ష్మణ్ లాంటి కుర్రాడు ఆయన మెరీనా బీచ్లో ఆయన కూర్చునే జపం చేసుకుంటే ఆనందం కూర్చున్నాడు. ఆయన కూడా పెద్ద ఆయన వచ్చాడు ఇట్లా బాగా డబ్బు సంపాదించడం ఏమి చేసి బాగా పైకి వచ్చి ఏం లేనప్పుడు ఎక్కడ ప్లేగు వ్యాధి ఉన్నారా, ఎలకల వల్ల వస్తుంది బుబోనిక్ ప్లేగ్ అని. ప్లేగ్ వ్యాధి అంటే ఎలకలు విపరీతంగా ఉండడం వల్ల వ్యాధి పెరిగిపోతూ ఉంటుంది. ఆ ఎలకల్ని కంట్రోల్ చేస్తే కానీ ఎట చేయాలి తెలియకుండా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీరు ఎన్ని ఎలకలు తగ్గితే మీరు ప్రతి ఎలకి ఎంత ఇస్తాను అంటే జనాలందరినీ ఎలకలు సంప్రదించి గవర్నమెంట్ వల్ల కాదు కదా, ఏదో వీళ్ళకి ఒక ఇన్సెంటివ్ ఇస్తే ఈ పని చేస్తే అందరూ మీరు ఏ రకం దగ్గర తీసుకొచ్చి మీకు అన్ని 50 రూపాయలు ఇవ్వాలి. భారతదేశంలో దరిద్రులకు లోటు లేదు, మన మన దగ్గర పెట్టుబడి లేదు, మన దగ్గర పని చేద్దాం అన్న పని లేదు, ఎలకల పట్టు తీసుకుపోతే డబ్బు వచ్చేసి అందులో ఇట్లా తెలియగల వాళ్ళు ఎలకలను పట్టి డబ్బు సంపాదించుకోవడం ఎందుకు లేదు, ఇది ఎన్ని రోజులు జరుగుతుంది ఈ పని అంటే కదా. ఒక ఆయన తెలివితేటలు ఉపయోగించి కొన్ని ఎలకలను బట్టి ఇచ్చి కొంత డబ్బు సంపాదించుకొని దాని నుంచి మళ్ళీ ఇంకేదో వస్తువులు కానీ దాన్ని పెద్ద వ్యాపారం అయిపోయాడు. ఆయన వ్యాపారానికి లోగో ఏంటంటే చచ్చిన ఎలక. ఎందుకంటే నా వ్యాపారం ఎలకతో చచ్చిన ఎలకతో ప్రారంభమైంది చెప్పారు ఆయన లోగో. వీళ్ళు సిండికేట్ బ్యాంక్ వాళ్ళు కుక్కను పెట్టింటారు కదా లోగో, కూర్చున్న కుక్క క్లబ్ వాళ్ళు పులిని. అట ఆయన దేవుడి దేవుళ్ళ ప్లేగ్ వచ్చి ఆ రోజుల్లో ప్లేగ్ వచ్చి నేను 25 ఎలకలను పట్టుకోవడానికి కొంత ఆదాయం వచ్చి ఆ ఆదాయం నుంచి కలిసి వచ్చి అది ఆయన నిజాయితీగా ఎలక బొమ్మను వ్యాపారం. పాయింట్ వచ్చే మనుషులు ఈ రకంగా అహంకారం వల్ల వాళ్ళు మనం ఎలా సమస్యల్లో ఉన్నాము, మనం ఇన్ని సౌకర్యాలు చేసినా కూడా నిజంగా మనకి ఎప్పటికప్పుడు ఆ పవర్ కట్ లేకపోతే మొత్తం అంత పెట్రోల్ లేకపోతే మొత్తం ఫినిష్, పవర్ కట్ అయితే ఆ ఎలక్ట్రిసిటీతో నడిపేవని కూడా ఫినిష్, మళ్ళీ మీరు ఆ జనరేటర్లు వాడాలని మళ్ళీ దానికి 5 లక్షలు ఆలోచన అంత కా అంత ఎవరు పెట్టుకోవాలి, అందరు పెట్టుకుంటున్నారేమి, అందరి వల్ల అయ్యే పని కాదు, ఎవరో ఒకళ్ళు పెట్టుకోవచ్చు. తర్వాత దాని నుంచి మళ్ళీ సౌండ్ అంట సౌండ్ లెస్ అంట ఒక డబ్బులు వేటలో పడి సుఖాన్ని వెతుకుతో జీవితం గడిచిపోతుంది కానీ ఆయన సమస్యల నుంచి బయటపడలేదు. అంటే సత్సాంగత్యం లేదు, ఒక మనిషి అహంకారాన్ని వదిలిపెట్టలేకపోతున్నాడు. మనిషి అహంకారాన్ని వదిలిపెట్టగలిగితే భగవద్గీత ఎందుకు చదవరు, వాళ్ళు అనుకునేది ఏంటి నేను పిహెచ్డి చేసి ఏంటండి, వాట్ ఈస్ దిస్? నాకు ప్రపంచంలో ఇన్ని విషయాల గురించి అజ్ఞానం ఉంది. నేను ఒక ఏదోలాగా భగవద్గీత నుంచి అన్ని మడి కట్టుకున్నట్టు ఎందుకు బతకాలి? కాంప్లికేటెడ్ లైఫ్. వాస్తవం ఒకసారి ప్రభుపాద అన్నాడు, ప్రతిదీ సింపుల్ లైఫ్. ఇవన్నీ ఎందుకయ్యా, ఈ ఫ్లైఓవర్లు, ఈ సిటీలు, ఈ ఫ్యాక్టరీలు, ఇవన్నీ ఎందుకు? మనిషి బతికేది దేనికి? అది వీళ్ళే జవాబు ఇస్తూ ఉంటారు, ఆ బతికేవాళ్ళు. కోటి విద్యలు కూటి కొరకే, కోటి విద్యలు కూటి కొరకే. ఇవన్నీ చేసి కింద మీద పడి మనుషులు ఏం చేస్తున్నాయంటే, రోజు ఇంటికి వచ్చి తిండి తినాలి. ఇక్కడ పని చేస్తున్నా సార్, ఇక్కడ పని చేస్తున్నా సార్, ఆ డిపార్ట్మెంట్ సార్, ఈ డిపార్ట్మెంట్ సార్, ఇకపోతే ఆ డిపార్ట్మెంట్ పని చేస్తాయండి, ఒకటి పని చేయాలి. నిజానికి మీకు మీకుండేటువంటి పరిజ్ఞానంతో వాడు 10,000 ఇస్తే 20,000 అంటే వాడిని అది వదిలేసి ఇంకో చదువుకుపోతాడు. నేను రిటైర్ అయినా కూడా డబ్బు కొస్తాను. నేను సాధు సాంగత్యం లేదు. సాధు సాంగత్యం అంటే నేను అంత సంపాదించి ఎంత సంపాదించి తినగలిగి ఉంటే దానికి ఎట్లా ఏర్పడుతుంది? నీ ఎందుకు నా సమయాన్ని అటువంటి వ్యక్తుల మధ్య ఆ విధంగా ఎందుకు చెడగొట్టుకోవాలి? ప్రశాంతంగా కూర్చుని చెప్పింది ప్రభుపాద చెప్పింది, మనిషికి ఉండడానికి తినడానికి ఉంటే అతను సంసార పనుల్లో పోకూడదండి. తినడానికి ఉండడానికి రేపు ప్రశాంతంగా కూర్చుని, ఎవరు ప్రశాంతంగా ఉండాలని కోరుకోరు? మీరు రిటైర్ అయినారు, మళ్ళీ అక్కడ కూడా సలాములు కొట్టుకుంటారు, సార్ ఏమి పని, వాడవాడు బాస్ నిలబడి రోజంతా నిలబడి ఈ వేరుకోలు చేసి మామూలుగా వయసు దాకా నిలబడితే అటు అటే సెక్యూరిటీ గార్డు సార్ రోజుకి 8 గంటలు నిలబడతా ఉంటే సంపాదించేంత ఇబ్బంది పడేది, డాక్టర్లు డబ్బు కట్టుకోవడం అంతే కదా. మనం కాదు, మనం కొద్దిసేపు నలుపుతాం, కొద్దిసేపు డ్యూటీలో ఉంటే మీరు ట్రాఫిక్ మధ్య కూర్చుంటే అనగలరా అండి? మీకు జీతం ఇచ్చేదే 8 గంటలు వస్తాం, ఆ తర్వాత ఇంకోటి వచ్చినారు కూడా ట్రాఫిక్. ఆరోగ్యం దెబ్బతింటుంది, డబ్బు ఖర్చు పెడతారు. ఇంకా డబ్బు ఖర్చు పెట్టచ్చు కానీ ఆరోగ్యం ఎక్కడి నుంచి తెచ్చుకోగలరు? మళ్ళీ ఏమంటారు, ఆర్టిఫిషియల్ లైఫ్, కృత్రిమ జీవితం. మనిషి మనం సింపుల్గా బతికి మనం లోపలి సుఖాన్ని మనం పొందగలిగినట్లయితే ఫినిష్. ఎవడం సంపాదించ అంటే వాడవాడు సంపాదించిన మేము కూడా నా జీవితం చెడగొట్టుకోవాలి. పాశ్చాత్య దేశీయుల్ని అనుకరించకూడదు. వాళ్ళకి బుద్ధి లేక అజ్ఞానంగా ఉండి వాళ్ళని బతుకుతున్నాడు. మనకి ఇటువంటి దివ్య గ్రంథాలు ఉన్నాయి, భగవద్గీత, భాగవతం, రామాయణం. మనకి గొప్ప గొప్ప భగవంతుడు అవతారాలు అన్నాయి, గొప్ప గొప్ప భక్తులు వచ్చినారు, వాళ్ళందరూ కూడా చదువుతున్నారు. అలాంటివి తామరాకం నీటి బొట్టు లాంటివి ఏ క్షణంలో అయినా కూడా మనం మళ్ళీ ఇక్కడ ఉండకపోవచ్చు. అది ముఖ్యంగా మనిషి నేర్చుకోవాల్సింది ఏంది అంటే, ఇక్కడ జీవిత సేవా యజ్ఞానికి పరమ లక్ష్యం అంటే జీవితానికి ఒక ఉద్దేశం ఉంది. మనం ఏదో బతికి ముసలి వాళ్ళు అయ్యేదాకా మామూలుగా మనుషులు ఎందుకు బతుకుతారు తెలుసా? ఈ ఆత్మజ్ఞానం లేని వాళ్ళు మేము మా బతుకు బతుకుతో మేము పోయిన తర్వాత మా పిల్లకాయలు బతకడానికి ఏర్పాటు చేసుకోవాలి. నేను పుట్టాను, చదువుకున్నాను, ఉద్యోగం చేశాను, పెళ్లి చేసుకున్నాను, ముసలితనం వస్తుంది, నేను చనిపోతాను, ఇలా మా పిల్లకాయలకి నేను ఎట్లా ఏర్పాటు చేయాలి వాళ్ళు కూడా ప్రశాంతంగా బతకడానికి? ఎవరు కూడా ఆలోచించరు. 100 ఏళ్ళు ఇవన్నీ చేస్తూ టక్కన వెళ్ళిపోతాము. ఇంకా మళ్ళీ ఈ ప్రపంచంలో గుర్తించేది ఏం లేదు మనం. అంటే ఒకసారి వదిలిపెట్టి మనకి మళ్ళా వచ్చినా కూడా మీరు మీ వాళ్ళని గుర్తుపట్టలేరు. అది కూడా ఒకటేదో ట్రైన్లో వచ్చేప్పుడు ఏదో స్టోరీ చదువుతున్నాను. ఇది ఒక ఆయన ఒక దేశంలో పుట్టాడు. దేశంలో పుట్టి ఆయన వేరే దేశానికి వెళ్ళి మెల్లిగా అక్కడ పనులు ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటారా, తెలుగు మర్చిపోయి అమెరికాలో మూడు తరాల నుంచి నాలుగు తరాల నుంచి బతికిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లకాయలకి వాళ్ళు కేవలం చెప్పుకోవడానికి మా తాత ముత్తాతలు భారతదేశం నుంచి వాళ్ళు ఇట్లా తెలుగు మాట్లాడేవాళ్ళు. కానీ మీరు అక్కడే నాలుగు తరాలు గడిచిపోతే ఇంకా మీరు కేవలం చెప్పుకోవడం మా తాత ముత్తాలండి, మీ శరీరం రంగు అట్లాగే ఉంటుంది. మీరు నాలుగేళ్ళు నాలుగు తరాలు అమెరికాలో ఉన్న కూడా మీ మొహం ఎక్కడ మారుతుంది మన వాళ్ళ శరీరం అని చెప్పి ఆయన అన్నాడు. ఇట్లా నాలుగు తరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు ఆయన భారతదేశం ఇక్కడ ఉండేటువంటి కల్చర్ వీటితో సంబంధం లేదు, అంతా మర్చిపోయినాడు. కానీ తర్వాత ఆయన మళ్ళీ కొంతమంది భారతీయులు ఇక్కడి నుంచి ఫ్రెష్గా వచ్చిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు ఏమి మాట్లాడుతుంటే ఆయనకి దీని అవసరం మళ్ళీ ఆయన కనిపించింది. మనం మంచి స్థితిని వదిలిపెట్టించాలి. ఆయన అది ఎట్లా చెబుతున్నాడు, ఆయన ఒక వ్యక్తికి తలకాయకి దెబ్బ తగిలితే ఆయన అంతా మర్చిపోయినాడు. ఏమి రకరకాల విచిత్రమైన కేసులు జరుగుతుంది. నేను ట్రైన్లో వస్తుంటే పొద్దున ఇద్దరు ఇట్ అనుకుంటున్నాను తగలంటే అని మాట్లాడలేదు. నాకు మధ్యలో అర్థం కదా ఇట్టంటున్నాడు ఇట్టంటున్నాడు. తర్వాత అర్థమైన వీళ్ళిద్దరు మాట్లాడున్నారు మూగాడు పక్కనే కూర్చున్నాడు అనిపిస్తుంది. ఏంది మేలు చేసినాడు, మనం మాట్లాడగలుగుతున్నాం, ఎంతోమంది గుడ్డి వదిరులు ఉన్నారు, రకరకాల రోగాలు ప్రపంచంలో. ఈయనకి ఎవరికి తలకాయ దెబ్బ తగిలింది, తలకాయ దెబ్బ తగిలి ఆ బంధువులను గుర్తించడం అంతా గత జీవితంలో ఉండే అంత పోయింది. కానీ కొడుకు ఆయన గుర్తుంటాడు కదా, ఆయన కొడుకు గుర్తు రావట్లా, కొడుకు వచ్చి ఆయన తండ్రి గుర్తుపట్టారు, నాన్న తంటాలు పడుతున్నాడు. కానీ తండ్రికి అసలు వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేదు. అట్లాంటి పరిస్థితి కూడా ప్రపంచంలో ఉండే అమ్నీజియా అంటారు. అమ్నీజియా అంటే మనకి ఆ మెదడులో కొద్ది దెబ్బ తగలడం వల్ల జ్ఞాపక శక్తి పూర్తిగా పోతుంది, వ్యక్తులను గుర్తుపట్టడం. పాయింట్ వచ్చి మనం అందరం కూడా ఇదే రకమైనటువంటి రోగంతో బాధపడుతున్నాం. మనకి ప్రపంచం మందైనట్టుగా కనబడుతుంది, మన బంధువులు మన ఇల్లు ఇట్లంతా అసలైనటువంటి ఇవ్వయింది. ఇక్కడ అహంకారం వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతో మనం ఈ ప్రపంచంలో మృత్యు అనేది ఉంది. అయినా కూడా మనం ఇక్కడే తిరుగులాట్లో ఉన్నాం. కానీ మనకి సాధు సాంగత్యం కలిగినట్టుకు ముందుగా తెలిస్తే అప్పుడు తెలుసు గొప్ప జీవితం ఎంత చక్కటి ఆనందంతో అది పర్మనెంట్గా బయటపడచ్చు. దేవుడు అనేవాడు ఉన్నాడు, మనం ఏమి ఒక జీవితాన్ని చక్కగా భగవంతుడితో సంబంధం కోసం సనాతన ధర్మం ఆత్మ శాశ్వతం, భగవంతుడు శాశ్వతం, మన ఆనందం కూడా శాశ్వతమైన ఆనందం. అంత అవకాశం ఉంది. మనం చచ్చి పుట్టి చచ్చి పుట్టి చచ్చి అనుభవిస్తాం. అప్పుడు మనం గుర్తించవచ్చు సాధు సాంగత్యం యొక్క గొప్పతనం. జీవితంలో ఎప్పుడైనా మనం ఈ ఆత్మ గురించి ఖచ్చితంగా మాట్లాడేవాళ్ళు, భగవంతుడు మాట్లాడేవాళ్ళు సాంగ వాళ్ళు ఎలా అనుభవానికి దాన్ని తెచ్చుకోవాలా, థీరీ ఏం కాదు. కాలేజీలో క్లాసులు చెప్పి జీతాలు తీసుకున్నట్టుగా అది ఆ పద్ధతి కాదు ఇక్కడ. ఎందుకంటే ఈ క్లాసులు అనేవి వ్యక్తి తను చేసేటువంటి భజన తనకు ఉండేటువంటి అవగాహనతో ఆయన సంతోషంగా ఉంటున్నాడు. ఎదుటి వాళ్ళ నుంచి ఏదో ఆశించి క్లాసులు చెప్పి చేస్తే ఈయన ఏదో డొనేషన్ ఇస్తాడు. ఆ అగచాట్లు కూడా పడక్కర్లేదు. ఎందుకంటే నిజంగా కృష్ణుడు అనేవాడు ఉంటే తన భక్తులకి నిజంగా ఏదైనా అవసరం ఉంటే ఆయన వెంటనే ఆయన గలడు ఇస్తాడు కదా. అంటే ప్రభుపాద ఆ వయసులో ఏమి ప్రచారం చేస్తున్నా అంటే ఆయన డబ్బు కావాలని చేశాడా, ఆయనకి ప్రతిష్ట కావాలని చేశాడా అంతే. చెప్పాక మనుషులు కూడా ఇబ్బంది పడి బతుకుతున్నారు. ఆయన బృందావనంలో కూర్చొని ఆనందంగా బతకచ్చు, కానీ ఇతరుల కోసం ఆయన ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొన్నారు. మనం సుఖం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, సుఖం లేకపోయినా. ఆయన సుఖంగా బతికే మార్గం ఆయనకు దొరికిపోయింది. అయినా కూడా ఆయన ఇతరుల్ని ఎలా సుఖపెట్టాలని చెప్పి ఇబ్బంది పడి శరీరం ఇబ్బంది పడి అంత ఎక్కిన అభిమానం దిగిన వస్తుంది. పాయింట్ జీవితానికి, మానవ జీవితానికి ముగింపు ఉంది. ముగింపులో కూడా మనం దుఃఖాంతం సుఖాంతం అంటాం కదా. ఎవరైతే కృష్ణుని తెలుసుకోలేదో వాళ్ళ జీవితం ముగుస్తుంది, కానీ దుఃఖాంతం దుఃఖాలు అనుభవిస్తూ మళ్ళీ అటువంటి జన్మ మళ్ళీ దుఃఖాలను పొందే జన్మ పెట్టడానికి. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాలి జీవితానికి సుఖాంతం అనేది ఉంది. అంతేకాకుండా మనం మళ్ళీ జన్మ లేకుండా మనం జీవితానికి లక్ష్యం ఉంది. అది దొరికిందంటే మనం ఇక్కడ తిరుగులాట్లు పడాలి, ఇక్కడ బయటపడచ్చు. అంటే ఈ శ్లోకంలో చెబుతుంది ఎవరైతే కృష్ణుడి ప్రీతి కోసం యజ్ఞము, యజ్ఞం అంటే మనం భగవంతుడి కోసం చేసి పోతారు, శబరిమలై పోతారు, భగవంతుడి దర్శనం. కానీ అది కృష్ణుడి లక్ష్యంగా పెట్టుకోలేదు, ఆ యాత్ర వృధాని మీరుకోవడం, దాంట్లో డౌట్ ఎలా, లేదా మీరు ఏదో పని పెట్టి మీరు సాయిబాబా గుడికి పోతారు, అలా దానికి టైం ఎలా ఉపయోగపడదు, పళ్ళు పూలు తీసుకెళ్తారు, వేస్ట్. ఎందుకంటే ఆయన అంటున్నాడు కృష్ణుడు దేవుడు ఆయన్ని లక్ష్యంగా పెట్టుకుని మీరు మందిరానికి పోయి, ఆయన లక్ష్యంగా పెట్టుకుని మీరు యాత్రలు పోయి, ఆయన లక్ష్యంగా పెట్టుకుని మీరు నైవేద్యాలు పెట్టి ఎన్ని చేస్తుంటే అప్పుడు ఏమంటున్నాడు భగవంతుడు శాశ్వతం ఆయన కోసం చేసినటువంటి యజ్ఞ తప్ప దాన కర్మల వలె యజ్ఞకర్త, యజ్ఞకర్త కూడా సత్ అగుణం, మళ్ళీ జన్మ లేకుండా బయటపడగలుగుతుంది. అంటే మనం ఏదో ఈ హరే కృష్ణ వాళ్ళు కూడా భజనలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, మనం కూడా చేస్తున్నాం, అది కృష్ణుడు లక్ష్యం కానట్లయితే మీరు మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు, లేదా మీరు అపోహపడుతున్నారు. మోసపుచ్చుకోవడం అంటే మీకు తెలుసు కూడా కృష్ణుడు దేవుడు భగవద్గీత రాసిన ఆయన చేయట్లేదు, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవాలి, లేదా మీకు విషయం తెలీదు భగవద్గీత చదవాలా అవి నేర్చుకోవాలి, అప్పుడు మీరు అపోహపడుతున్నారు, అపోహంగానే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవాలి. అది ఇక్కడ ఏదో కృష్ణుడు ఒక్కడే దేవుడు అంటే మా కృష్ణుడు అంటే ఇష్టం లేదు, మేము కృష్ణుడిని లేకపోయినా ఆయన అంటే మాకు ఇష్టం లేకపోయినా ఆయన దేవుడు అని తెలిసినప్పుడు మేము తలకెక్కించుకుంటున్నాం. మనకి కృష్ణుడిని చేసేటువంటి స్థితికి, కృష్ణుని ప్రేమించేటువంటి స్థితికి రావాలా అనేది. అంటే సాధన అంటే ఏంటి, మనం మన మైండ్ని రీప్రోగ్రామ్ చేసుకుంటున్నాం, రీప్రోగ్రామ్ చేసుకుని నేను ఏదైనా కూడా కృష్ణ చైతన్యంలోనే చెయ్యాలా అందరూ హరే కృష్ణ.